10% చెప్పి తేల్తా ఉంది. తెలంగాణ గ్రోత్ పర్సంటేజ్ నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది అని తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ మాట మనం ఆ రోజు వాదించాం, వాదోపవాదాలు జరిగినాయి. తెలంగాణ గ్రోత్ యావరేజ్ ఇస్ మోర్ దాన్ ది నేషనల్ గ్రోత్ యావరేజ్ అనే మాట నేను చెప్పడం లేదు, 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈ మధ్య 0.5% ఎఫ్ఆర్బిఎం పెంచి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్పష్టంగా చెప్పింది. మనం ముందుకు దూసుకోవడానికి మహత్తరమైన అవకాశాలున్నాయి. తెలంగాణ వస్తే ఏ మంచి జరుగుతుందని, ఏ లోక కళ్యాణం జరుగుతుందని, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమిస్తుందని మనమందరం కలలు కన్నాము. దానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆర్థిక పురోగతి మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఒక 7 మాసాల పాటు అధికారులు లేరు. చీఫ్ సెక్రటరీ గారు రాజీవ్ శర్మ గారు గవర్నర్ గారు ముందుకు వెళ్ళి అర్ధరాత్రి వారు ఛార్జ్ తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆ తదనంతరం ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అందుబాటులో లేని ఎన్నో అంశాలు, పెద్ద గజిబిజి గందరగోళం. ఒక 6-7 మాసాల పాటు ఆ గందరగోళం కొనసాగిన సమర్థవంతులైనటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఉన్న కొద్ది టీంతో ఒక్కొక్క సెక్రటరీకి 7 శాఖలు 6 శాఖలు, ఇప్పుడు సీసీఎల్ఏగా ఉన్న రేమండ్ పీటర్ గారు 7-8 శాఖలకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒక 2-3 నెలల పాటు ఉన్న అధికారులు, ఉన్న కొద్ది మంది అధికారులు 6-7 శాఖలు బాధ్యతలు తీసుకొని అద్భుతంగా వ్యూహరచన చేయగలిగినాం. అందుకు మీ అందరి దీవెనలు, మీ అందరి సహకారం, అందరి యొక్క తోడ్పాటు ప్రబలమైనటువంటి కారణం. ఆ తదనంతరం తెలంగాణకు ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కాదు, మనకు హైదరాబాద్ స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ విడిపోయినప్పుడు కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రకు వెళ్ళినాయి, కొన్ని ప్రాంతాలు కర్ణాటకకు వెళ్ళినాయి. ఇప్పుడు మనం సాధిస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణ ఏ రోజు కూడా రాష్ట్రంగా లేదు. ఒక రాష్ట్రంగా ఒక 31st మార్చ్ నుంచి ఇంకో 31st మార్చ్ వరకు ప్రయాణం సాగితే తప్ప ఆర్థిక స్థితిగతులు, స్టేట్ గ్రోత్ ట్రెండ్స్ కరెక్ట్గా మనకు పట్టుబడవు. నేను వారి పేరు తీసుకోకుండా ఉండలేను. డాక్టర్ జిఆర్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనమందరం గర్వపడే విధంగా ఒకనాడు భారత ఫైనాన్స్ కమిషన్కే సలహాదారుగా వివరించిన వ్యక్తి మన తెలంగాణ బిడ్డ కావడం మన అదృష్టం. వారికి ఉన్న విశేషమైన అనుభవంతో ఆ సందర్భంలో వారి మేధస్సు రంగరించి సిఎస్ గారికి, నాకు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు, అప్పుడున్న ఆర్థిక సెక్రటరీ మిత్రులు నాగిరెడ్డి గారికి, అర్ధరాత్రి వరకు కూడా కూర్చుండేవాళ్ళం మేము బడ్జెట్ తయారు చేసే సందర్భంలో. అంచనాలు తప్ప అధికారపూర్వకంగా అనుకునేటువంటి పరిస్థితి లేదు. జిఆర్ రెడ్డి గారి మేధస్సు, ఇంకా కొంతమంది సీనియర్ అధికారుల ప్రజ్ఞా పాఠవాలు, మన చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం, అన్నీ కలిసి బడ్జెట్కు రూపకల్పన చేశాం. ఈ మాట నేను దాచుకోలేదు, శాసనసభలో కూడా నేను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈరోజు మేము ప్రతిపాదిస్తున్నది మాకు భగవంతుడు ఎంతైతే విజ్ఞానం ఇచ్చిండో ఆ విజ్ఞానం మేరకు బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉన్నాం. కానీ డెఫినెట్గా ఆఫ్టర్ 1 ఫైనాన్షియల్ ఇయర్ మేము ఖచ్చితంగా చాలా పకడబద్దిగా మేము ముందుకు వస్తామని కూడా శాసనసభ వారికి కూడా చెప్పడం కూడా జరిగింది. జిఆర్ రెడ్డి గారి మేధో సంపత్తి కొంచెం అటు ఇటుగా వారు ఏదైతే మార్గదర్శనం చేశారో ఆల్మోస్ట్ ఆ మేరకే మనకు నిధులు సమకూరాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు నా సోదరుడు, ఆయన కూడా దానిలో విశేషంగా కృషి తెలపడం, అధికారులు పరిశ్రమ చేయడం, అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మనకు పూర్తిగా విషయం పట్టుబడింది, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి మనకుంది, ఇంకా మల్టిఫోల్డ్ మ్యానిఫోల్డ్ గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంది. నిన్నగాక మొన్న ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులతో, కొంతమంది ఆర్థిక వేత్తలతో నేను చర్చ చేస్తున్నప్పుడు వారు నాకు చెప్పింది ఏమిటంటే, మినిమం యాజ్ ఎ మినిమం 2019-2020కి వెళ్ళేటప్పటికీ తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది. అదే మరొక టర్మ్ గడిచి 2024కి పోతే మామూలుగా సింపుల్ అథమెటిక్స్లోనే 5 ఇయర్స్లో బడ్జెట్ డబుల్ అవుతుంది. కానీ ఇన్ అకార్డెన్స్ విత్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ బడ్జెట్ విల్ బి 5 లాక్ క్రోర్స్ ఇన్ ద ఇయర్ 2024. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు మనకున్నాయి, చేపట్టిన పనులు మీ ముందున్నాయి. తెలంగాణకు 3 ప్రధాన విషయాల మీద ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే నిధులకు సంబంధించిన సమస్య పరిష్కారమైంది. ఈరోజు తెలంగాణ ఒక సర్వ స్వతంత్ర రాష్ట్రం కాబట్టి ఇక్కడి వనరులు 100% ఇక్కడే ఖర్చు అవుతాయి, నిధులు వేరే చోటికి తరలిపోయేటువంటి బాధ మనకు లేదు. నియామకాలకు సంబంధించి కూడా 100% ఇక్కడి పిల్లలకే ఎంతవరకు వస్తే అంతవరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలోనే ఇన్బిల్ట్గా ఈ 2 సమస్యలు పరిష్కరించబడ్డాయి. నీటి సమస్య నేను మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణకి ఎప్పుడైతే తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉండినో ఆనాటి పరిపాలకులు, ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి క్యాబినెట్లు ఇచ్చినటువంటి ఆదేశాలు, జారీ చేసినటువంటి ఉత్తర్వులు, చేపట్టినటువంటి ప్రాజెక్టులు, వాటికి చేసినటువంటి కేటాయింపులు, వాటన్నింటిని లెక్క తీస్తే 1330 TMCల పైచిలుపు నీళ్లను కృష్ణా గోదావరి నదిని నీళ్లలో తెలంగాణకు వాటాగా వాళ్లే కేటాయించారు. అంటే దాంతో నేను ప్రతిపాదిస్తున్న 1 కోటి ఎకరాలకు నీళ్లు చాలా సులభంగా వస్తాయి, అందులో అనుమానం లేదు. ప్రతి సంవత్సరం 47 సంవత్సరాల CWC రికార్డు మనం చూస్తే, ఎందుకంటే ఈ మధ్య ఆంధ్ర ప్రాంతంలో కొందరు నాయకులు కావచ్చు, లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, చేస్తున్నటువంటి కొన్ని విషయాలు పేపర్లలో వస్తాయి కాబట్టి మీరు కలత గురైతున్న విషయంతో మీది మాట చెప్తా ఉన్నా, మీకు తెలియవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 47 సంవత్సరాల CWC ట్రాక్ రికార్డు చూస్తే ఇది నేను చెప్పే స్టోరీ కాదు, ఎవరైనా సరే CWC వెబ్సైట్లో కొట్టి ఈ రికార్డు చూడవచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్ ఆఫ్ ద CWC. గోదావరిలో ఎవ్రీ ఇయర్ పోలవరం దగ్గర, పోలవరం కింద ఉండేది మనకు ఒక ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటే, ఆ తర్వాత ఉండే సముద్రమే వేరే లేదు. అక్కడ ఎవ్రీ ఇయర్ గోదావరిలో యావరేజ్ నీళ్లు 2654 TMCL, 2654 TMCL ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఇట్ పోలవరం ఇన్ గోదావరి రివర్. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ ద CWC. అట్ ద సేమ్ టైం కృష్ణ మనం ఎక్కడ కొలమానం తీసుకుంటామంటే తుంగభద్ర కలిసిన తర్వాత తీసుకుంటాం. కింద ఉన్నాయి పెద్దగా లేవు, ఇంకా తుంగభద్రనే మెయిన్ ట్రిబ్యూటరీ. కింద ఉండేటి హాలియావాగు, మూసివాగు, ఏవో చిన్న కొండవీటి వాగు చిన్న చిన్నవి తప్ప మేజర్ రివర్ తుంగభద్ర కలుస్తుంది. CWC లెక్కల ప్రకారం కృష్ణలో ఎవ్రీ ఇయర్, అది కూడా 47 సంవత్సరాల రికార్డ్, 1204 TMCల ఇన్ఫ్లోస్ కృష్ణా రివర్లో ఉన్నాయి. కొన్ని సందర్భాలు 2000 కూడా వచ్చినాయి, కొన్ని సందర్భాలు డ్రాట్ ఉన్నప్పుడు తగ్గుతుంది. ఎట్లా రెండు కలిపితే 3855 TMCల నీళ్లు, ప్రధాన నదులు మనకు కనపడతా ఉన్నాయి. కృష్ణా గోదావరి రెండు నదులు కలిపితే 3855 టీఎంసీల నీళ్లు నికరంగా ప్రధాన నదిలోకి వచ్చి కలుస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఉండే నీళ్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా గోదావరి బేసిన్లో ఒక్క తెలంగాణ ప్రాంతానికే 265 టీఎంసీల నీళ్లను బచావర్ ట్రిబ్యునల్ కేటాయించింది. అంటే ఈ చెరువులు నిండితే చెరువుల్లో ఇంపౌండ్ ఉంటుంది తప్ప వాటర్ ప్రధాన నదులకు పోదు. అట్లాగే అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మనకు, అవి నిండితే కూడా వాటర్ అక్కడనే ఇంపౌండ్ అయ్యింది తప్ప ప్రధాన నదిలోకి నీళ్లు రావు. ఆ విధంగా ఆంధ్ర తెలంగాణ భూభాగం మీద ఆగి ఉండే నీళ్లు అవి ఒక 400 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంటే 4200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కలిపి అందుబాటులో ఉంది. అంటే ఎన్ని ఎకరాల భూమి పారుద్ది? 4 కోట్ల ఎకరాల భూమి పారుద్ది. తెలంగాణ తీసుకుంటాం అంటున్నది ఎంత? 1 కోటి ఎకరాలు. 3 కోట్లు మీరే తీసుకోండి, 1 కోటి మేము తీసుకుంటాం అంటే గొడవ ఎందుకు? దేనికోసం గొడవ? ఎందుకోసం పెట్టాలి? ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాగానికి ఆహ్వానించినప్పుడు లెక్కలతో సహా వారి స్వగృహంలో విజయవాడలో అమరావతిలో నేను వారికి చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉంది తీసుకోండి, మాకు అవకాశం ఉంది తీసుకుందాం, ఈ గొడవల వల్ల వచ్చేది ఏం లేదని చెప్పడం జరిగింది. సరే, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోరాటం జరుగుతూ ఉంది. తెలంగాణ బిడ్డగా ఒకటి మాత్రం చెప్పగలను, డెఫినెట్గా 2022కి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ట్రిబ్యునల్ దగ్గర వాదించి 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే వేదిక నుంచి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికలో నేను చెప్తున్న మాట ఈ సభకే పరిమితమై లేదు, ఇక్కడి నుంచి చాలా టీవీలు దీన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ ఆల్సో. పొరుగు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, మనం తెలుగు జాతికి చెందిన ప్రజలం, తెలుగు భాష మాట్లాడే వాళ్ళం, మన మధ్య విద్వేషం మంచిది కాదు, విద్వేషం అవసరం లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అవలంబించిన పందా కూడా కరెక్ట్గా పోలేదు. ఏ రోజు మనం కర్ణాటక నుంచి ఇక్కడ నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, కానీ మన తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన మంచి పద్ధతి వల్ల మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోగలిగినాం. ఈరోజు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూరాల ప్రాజెక్టులో తాగునీరు లేదని కర్ణాటకను అప్రోచ్ అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వాళ్ళు ఏనాడు ఒక డ్రాప్ కూడా ఇవ్వలేదు, కానీ మొన్న ఒక్క టీఎంసీ నీటిని జూరాలకు చేయగలిగినామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. పెద్దలు చెప్పినట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పిన పెద్దలు, మన వ్యవహారాన్ని బట్టే ఇతరుల వ్యవహారం ఉంటుంది. మనం ఇద్దరం ఇరు రాష్ట్రాల వాళ్ళని కూడా ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు చాలా లాంగ్ బార్డర్లో జియోగ్రఫికల్ నైబరర్స్, ఇరుగు పొరుగు వాళ్ళం. మనం ఉండకపోవచ్చు, కానీ ప్రజలు ఉంటారు, రాష్ట్రాలు ఉంటాయి. ఈరోజు మనం ద్వేషభావాలు నాటడం కరెక్ట్ కాదు. విజ్ఞప్తితోని మీరు వివరించండి, మేము విజ్ఞప్తిని వివరిస్తాం, ఉభయ రాష్ట్రాల రైతాంగానికి లాభం చేసుకుందాం, నీటి లభ్యత ఉంది కాబట్టి మనం గొడవలు వద్దని చెప్పి కూడా నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి ఈ శుభ సందర్భంలో వారికి నేను కోరుతా ఉన్నా, వారికి అప్పీల్ కూడా చేస్తా ఉన్నా. వారు కూడా ఐ హోప్ విజ్డమ్ విల్ ప్రివైల్ అండ్ ఇష్యూ విల్ బి సెటిల్ ఇన్ అమికబుల్ మేనర్. ఈ రకంగా నీటి సమస్య కూడా ఈ పద్ధతిలో మనం తీసుకోబోతా ఉన్నాం. గవర్నర్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా నేను వారికి ధన్యవాదాలు చెప్పాలి. చంద్రశేఖరరావు గారు, మీరు చాలా కష్టపడి పోరాటం చేసి తెలంగాణ తీసుకున్నారు కదా, మరి ఏం లక్ష్యాలు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అని వారు చాలా కన్సర్న్తో అడుగుతూ ఉంటారు. వారికి మన రాష్ట్ర ప్రజలందరి పక్షాన్ని కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి తప్పకుండా మీరు పైకి రావాలి, న్యాయబద్ధంగా పైకి రండి, మీ హక్కులు మీ పరిధిలో మీకున్న హక్కులో మీరు వివరించండి అని చెప్పి వారు ఎప్పటికప్పుడు సూచన చేయడం కాదు. వారు నాకన్నోడు వయసులో పెద్ద సీనియర్, చాలా ఉన్నతమైన పదవులు చేసిన వారు కాబట్టి వారి అనుభవాన్ని కూడా కలగలిపి అనేక సందర్భాల్లో నాకు సలహాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, చెప్పటం ఒక పెద్దన్నగా దీవెన గురించి పంపిస్తూ ఉంటారు. ఈ రకంగా అండదండగా ఉంటూ సూచనలు ఇస్తూ మనల్ని వెన్నుచట్టినటువంటి మన గవర్నర్ గారికి మనందరి పక్షాన మరొకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మీకు గవర్నర్ గారికి మధ్య నేను ఉండను చాలాసేపు, నా తర్వాత వారు ప్రసంగిస్తారు. బడ్జెట్ ఇట్లా ఉంటుంది సార్ ఎకానమిక్స్ చెప్పినారని చెప్పి నేను గవర్నర్ గారికి చెప్పినాను. ఒక స్థూలమైనటువంటి దృశ్యం నేను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాలామంది విజ్ఞులు మేధావులు సభలో ఉన్నారు కాబట్టి, మీరు ఈ మాట వింటున్నారు కాబట్టి దయచేసి దీనికి మీ ఆలోచనలు కూడా జోడించి, మీకు ఇంకేమైనా ఉంటే, మీ స్పందన ఉంటే నాకు లేఖ రూపంలో దయచేసి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఏ రూపంలో తెలియజేసినా కూడా నాకు ఇబ్బంది లేదు, వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు, లేదా ఒక లెటర్ రూపంలో మీరు పంపించినా సరే నేను స్వీకరించి తప్పకుండా నేను మంత్రివర్గం అధికారులందరం కూర్చొని దాన్ని చర్చ చేస్తాం, అవసరమైతే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేసి కూడా మీతో షేర్ చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏందో తెలియదు, అవగాహన ఏందో తెలియదు, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినటువంటి, జిల్లాల పునర్విభజన చేసుకున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో మనకు రెండే రెండు కనిపిస్తాయి. ఒకటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. వేరే మనకు తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. హర్యానాలో ప్రతి రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకే ఒక జిల్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర చాలా పెరిగిపోయింది జనాభా. చాలామంది సీనియర్ అధికారులను మిత్రులు ఏకే గోయల్ గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఒక సందర్భంలో చర్చ జరిగిన వారిని అడిగినాను, గోయల్ గారు మీరు ఈ రాష్ట్రానికి వచ్చి సర్వీస్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ జిల్లా పాపులేషన్ ఎంత ఉంది అంటే 13-14 lakhs ఉండే సార్ అని వారు చెప్పినారు. మరి ఈరోజు 35 lakhs పోయింది, 3-4 folds పోతా ఉంది. అది ఇబ్బంది జరుగుతుంది, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా ఆల్మోస్ట్ అరౌండ్ 15 lakhs ఉండే విధంగా ఒక జిల్లాలు పునర్విభజన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక ప్రబలమైనటువంటి కారణాలని, ఒకటి ప్రజలకు భౌగోళిక సామర్థ్యత, రెండవది పరిపాలన సౌలభ్యం. వెరసి ప్రజానీకం కేంద్ర బిందువుగా ఉంటుంది తప్ప వ్యక్తుల ఇష్టాల మేరకు లేదా రాజకీయ పార్టీల ఒత్తిళ్ల మేరకు ఆ జిల్లాలు ఏర్పడవు. తప్పకుండా ఇన్ ఏ వెరీ సైంటిఫిక్ మేనర్ టు ది పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఈ జిల్లాలు ఈ సంవత్సరంలో మనుగడలోకి వస్తాయి. ఉగాది నుంచే అవి పొరుగు తీర్చాయని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరొక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్గా పేదరికం ఉంది. ఉదయం కూడా నేను పరేడ్ గ్రౌండ్ సభలో చెప్పాను, ఈ పేదరిక నిర్మూలన జరగనంత వరకు ఎన్ని విషయాలు చెప్పినా ఎన్ని ఉపన్యాసాలు దంచినా అవన్నీ నిష్ప్రయోజనమే తప్ప వేరే కాదు. అమర్త్య సేన్ గారు అన్నారు, పేదల ఎజెండా, పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం లేనటువంటి ప్రణాళిక అది ఏదైనా సరే అది అనైతికం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతీకరణతో ముందుపోతుందని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు పేదల సంక్షేమం కోసం, తాత్కాలికంగా సంక్షేమం కోసం మనం అద్భుతమైన వెల్ఫేర్ బొకే పెట్టుకున్నాం. 36,000 కోట్ల రూపాయలు వివిధ రకాల స్కీమ్ల కింద పేద ప్రజానికి అందజేస్తూ ఉన్నాం. అది సంతృప్తి కాదు, తాత్కాలికంగా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాం. మనం ఈ రకమైన దాంతో పటిష్టమైన పునాది ఏర్పాటు చేయలేము. ఆ పేదలు తమ కాలమే తాము నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళు స్వావలంబన సాధించే దిశగా పోవాలి. ఈ మాట మీ ముందెందుకు పెడుతున్నా అంటే, ఈరోజు మనం పెడుతున్న పెట్టుబడులు, మనకు అవసరమున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన మేజర్ ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మేజర్ ఇరిగేషన్లోనే మిషన్ కాకతీయ చెరువుల పుండుదన కూడా అంతర్భాగంగా ఉంటుంది. ఆ తర్వాత విద్యుదుత్పత్తి రంగం, అఫ్కోర్స్ అది ప్రభుత్వేతర పెట్టుబడులే, దాంట్లో ఎక్కువ ఉంటాయి, హైపోటికేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొంత కొంత ప్రేరణ, ఆర్థిక ప్రేరణ ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. ఆ తదనంతరం రోడ్స్ వగైరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇవన్నిటి కూడా స్థూలంగా ఒకసారి లెక్కలు తీస్తే 275,000 కోట్ల పెట్టుబడులు మనం పెడితే ఇవి 100% కంప్లీట్ అయిపోతాయి. ఈ మాట నేను గవర్నర్ గారికి చెప్పినప్పుడు వారు అన్నారు, మరి 5 లక్షల కోట్ల బడ్జెట్ మీకు వస్తే డబ్బులని ఏం చేసుకుంటారు మీరు తెలంగాణ వాళ్ళు అని వారు అడుగుతున్నారు. నేను చెప్పిన సార్ జిల్లాలు చిన్నగా అవుతున్నాయి, జిల్లాలు చిన్నగా అయినప్పుడు కలెక్టర్లకు ఎంత యువకులను ఎంత ఉత్సాహవంతులను ఇంకా ఆఫీసర్స్ను ఉన్నంతలో మంచి ఆఫీసర్స్ని ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఈచ్ ఫ్యామిలీ హిస్టరీ టిప్స్ మీద ఉంటుంది. వాళ్ళ జిల్లా పరిధిలో ఉండేటువంటి ఈచ్ ఫ్యామిలీ యొక్క హిస్టరీ టిప్స్ మీద ఉంటుంది. సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎన్ని తెలంగాణలో, అన్సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎన్ని? సెటిల్డ్ అంటే ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో ఓ జర్నలిస్ట్ గాను ఒక ఆర్టిస్ట్ గాను స్థిరపడి బతుకుతున్న కుటుంబాలు ఎన్ని? ఏమీ లేకుండా ఎదురాకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని అని లెక్కలు తీస్తాం. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేలో కొంత స్థూలమైన ఇది వచ్చింది, కానీ చిన్న జిల్లాలు అయినప్పుడు చాలా ఈజీగా విషయాలన్నీ మొత్తం కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కొక్క పేద కుటుంబాన్ని పిలిచి నువ్వు పేదపాటుగా ఉండడానికి వీలేదు కమాన్ అని చెప్పి ఆ పేదలందరినీ కూడా ధనికులుగా తయారు చేసే దిశగా పోతాం. మా పెట్టుబడులు, మా రాష్ట్ర పెట్టుబడులన్నీ కూడా, మా ఎకనామిక్ మా కెపాసిటీ ఆ ఫ్లో అంతా కూడా టువార్డ్స్ పూర్ ఉంటుంది. పేదరికం మీద యుద్ధం డిక్లేర్ చేస్తాం, ఆ పేదరికం అనే దాన్ని తరిమిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. చివరిగా నేను ముగించే ముందు ఒకటే మాట మీకు నేను ఇచ్చే హామీ ఒకటి, కష్టపడ్డం తెలంగాణలో 600 అయినా సరే ఇంకా విద్యుత్ శక్తి కోతలు ఉండవు, కరెంటు కోతలు ఉండవు తెలంగాణలో. రాబోయే రోజులలో మరింత క్వాలిటీ పెరుగుతుంది. 24 అవర్స్ 3 ఫేజ్ పవర్ సప్లై అయ్యేటువంటి రోజు సమీప భవిష్యత్తులోనే ఉంది అని చెప్పి నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. 2018 మీట్ 2018 తర్వాత తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో మంచినీటి కొరత ఉండదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మా సీనియర్ అధికారి సింగ్ గారు అక్కడ, ఎస్పీ సింగ్ గారు అక్కడ ఉన్నారు, వారి ఆ బాధ్యతలు చూస్తూ ఉన్నారు. కెన్ ఐ సే దట్ 2018 తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో మంచినీటి కొరత ఉండదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 2022 తర్వాత కరువు రక్కసి తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికే భయపడుతుంది, ఇక్కడ కరువు ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. స్థానికంగా వర్షం కురిసినా కురవకపోయినా నదులలో నీటి లభ్యత ఉంది కాబట్టి కరువు రాక్షసి అనేది మన వైపు కన్నెత్తి కూడా చూడదు ఆఫ్టర్ 2022 అని మనవి చేస్తా ఉన్నా. రాజకీయ అవినీతిని చాలా వరకు నిర్మూలించగలిగినాం, అది మీ అందరికి తెలుసు, నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఉంటే బయట ఎట్లుందో వాతావరణం మీకు తెలుసు, ఉన్న నాడెట్లుందో మీకు తెలుసు, నేడెట్లుందో మీకు తెలుసు, మీరే న్యాయ నిర్ణేతలు. ఆ చర్చ బయట జరుగుతూనే ఉంటుంది. అవినీతి ఉంటే దానికి చోరీలు ఉంటాయి, లేకపోతే కూడా దానికి చోరీలు కూడా బయట ఉంటాయి, అది దాచిపెట్టేది కాదు. కింది స్థాయిలో ఉండేటువంటి అవినీతి ఏదైనా ఉంటే దానికోసం సిస్టమ్స్ తెస్తా ఉన్నాం. పేదలకు సంబంధించిన విషయాలలో సిస్టమ్స్ తీసుకొచ్చి పాతిపోయినటువంటి దాన్ని తీసేయాలంటే సడన్గా ఓవర్ నైట్ మనం తీసేయలేం, సాధ్యం కాదు, ఊరికే కలలు కంటే కాదు. అదొక క్రమ పద్ధతిలో ఈ మధ్యనే చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వంలో, ఏ వాటిలలో ఎట్లా మనం సిస్టమ్ పెట్టాలి. ఆన్లైన్ జిహెచ్ఎంసీలో ఆన్లైన్ ద్వారా అప్లై చేయించి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సిస్టమిక్ చేంజెస్ ద్వారా దిగువ స్థాయిలో కూడా ఉండేటువంటి కరప్షన్ను ఎరాడికేట్ చేసే దిశగా ముందుకు పోతా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కొన్ని వల్నరబిలిటీలు, మేము ఉంటామా పోతామా, ఇది ఎప్పుడు ప్రైవేట్ అవుతుందో అనుకునేటువంటి ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ పటిష్ట పడ్డది, పదిల పడ్డది, అది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది తప్ప ప్రైవేటైజ్ కాదు. ఏ పరిస్థితులలో అది కొనసాగుతుంది, ఇంకెంత బలోపేతమైతే ఉండే మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యుత్ శక్తి కూడా తెలంగాణ జెన్కో ప్రొడ్యూస్ చేస్తారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రొడక్షన్కి అనుమతించడం కూడా ఆ పాలసీ కూడా లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంటే ప్రైవేట్ మేము అగనేస్తాం కాదు, ఎక్కడైతే ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో మేము చేయాలని అక్కడ చేస్తాం, ఎక్కడైతే ప్రైవేట్ పెట్టుబడులు అవసరమైతే అక్కడ కూడా మేము ఆహ్వానిస్తాం తప్ప, బ్యాలెన్స్ చేసుకొని పోతాం తప్ప టోటల్గా వన్ సైడ్గా మాత్రం పోము. రాష్ట్ర అవసరాల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఆ ఎజెండా వేసుకుని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి ఆవిష్కరణతో, ఇటువంటి అవగాహనతో ఈ రాష్ట్రం యొక్క 2 సంవత్సరాల సమీక్ష నేను మీ ముందు పెట్టాను. భవిష్యత్తులో ఏమనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్థూలంగా నేను మీ ముందుంచినాను. ఇంతకంటే ఎక్కువ టైం నేను తీసుకోను. ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి, మీ ముందు నేను చెప్పినటువంటి విషయాల మీద ఎవరైనా సరే దయచేసి మీరు చెప్పదలుచుకుంటే అరమరికలు లేకుండా చెప్పవచ్చు, దాన్ని వాళ్ళు అపార్థం చేసుకోరు. కొన్ని సందర్భాలలో సమాజం నుంచి కూడా చాలా గొప్ప సూచనలు వస్తాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పానంటే ఈ కార్యక్రమం పెట్టడానికి నా గవర్నర్ గారే ప్రేరణ. వారు చెప్పినారు, యు రివ్యూ బిఫోర్ ద పీపుల్, యు రివ్యూ బిఫోర్ యువర్ ఎలీట్ ఆఫ్ తెలంగాణ, వచ్చి వాళ్ళ ముందు మీరు రివ్యూ చేయండి, మీకు అక్కడి నుంచి తప్పకుండా సూచనలు బాగా వస్తాయి, మీరు ఇంకా బాగా ముందుకు పోవచ్చు అని చెప్పి కూడా వారు కూడా సూచన చేసినారు. మనం గత సంవత్సరం నిర్వహించుకుంటే పరేడ్ గ్రౌండ్తోనే ముగించడం, కానీ ఇట్లాంటి సభ పెట్టుకోలేదు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2 సంవత్సరాలు పూర్తయినాయి, ఇంకా ఈ టర్మ్లో 3 సంవత్సరాలు మిగిలినాయి కాబట్టి మీ ముందు ఈ విషయాలను పెట్టాలి, మీ సూచనలు కూడా స్వీకరించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ జిల్లాల నుంచి కావచ్చు, నగరం నుంచి కావచ్చు, తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా అధికార గణంతో నేను ప్రార్థన చేసేది ఒకటే, కోటి ఆశలని ఈ తెలంగాణ మీరే దీనికి కర్తలు ధర్తలు. ఇటు మంత్రివర్గం, అటు ముఖ్యమైన అధికారులు అందరూ కలిసి పరస్పరం పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ మనం చాలా బాగా పనిచేస్తూ ఉన్నాం. మరొక్కసారి మనందరం, మా అధికార గణం కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మరొక్కసారి లెట్ అస్ ఆల్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది పూర్ ఆఫ్ తెలంగాణ, టు ది డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.
పార్టీ నుండి స్ఫూర్తి పొంది తెలంగాణ సామాన్య జనుల దీవెనాల్కి పొందుతున్న రోజులివి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అనే సామెతకు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఇంకో ఎక్స్టెన్షన్ ఇచ్చి నోరు మంచిదైతే నీరు మంచిదైతుంది అని నిరూపిస్తున్న రోజులు ఇవి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనాత్మకమైన స్ఫూర్తిదాయక సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు.